Partition.
శ్రీ గురుభ్య నమః. అందరికీ నమస్కారం అండి. విశ్వ విద్య మార్చి మురళి ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకర్మణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఈరోజు మన ఎపిసోడ్ లో ఇందాక చెప్పినట్టుగా విష్ణు విద్య గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆదిశంకరాచార్య వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించారు. సాధారణంగా శాస్త్రానికి భాష్యం, కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం శాస్త్రంతో సమానం. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రచించారు. విష్ణు సహస్రనామ స్తోత్రం మామూలుగా చదివితే స్తోత్రం అవుతుంది, అదే అర్థ విచారణతో చదివితే శాస్త్రం అవుతుంది. విష్ణు సహస్రనామాలకి అర్థం తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్య. విష్ణు సహస్రనామానికి భాష్యంపై మన గురువు గారు ప్రవచనం చేశారు. ఆ ప్రవచనంలోని ఎపిసోడ్ 1 and ఎపిసోడ్ 2 లోని అంశాలను వక్తలు మన ముందుకి తీసుకురాబోతున్నారు. మరి ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందామా లలిత గారు?
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. విష్ణు సహస్రనామం, ఆదిశంకరుడు విష్ణు సహస్రనామానికి చెప్పిన భాష్యం ఆధారంగా చెప్పబడిన విష్ణు సహస్రనామ వైభవం ఇది. విష్ణు సహస్రనామం మహాభారతంలోని అనుశాసిక పర్వంలోనిది. భీష్మాచార్యుల వారు యుధిష్ఠిరునికి ఉపదేశించిన దివ్య విద్య ఇది. ఇది స్తోత్ర రూపంలో కనబడుతున్న శాస్త్రం. విష్ణు సహస్రనామానికి అర్థం సరిగ్గా తెలుసుకుని అది బ్రహ్మ విద్య అవుతుంది, అది ఆత్మవిద్య అవుతుంది. భగవద్గీత దేన్ని ప్రతిపాదిస్తుందో విష్ణు సహస్రనామం కూడా మనకి తెలియజేస్తున్నది కూడా అదే. భగవద్గీత బ్రహ్మ జ్ఞానాన్ని తెలియజేయడం కోసం వచ్చింది, అదే విష్ణు సహస్రనామం కూడా అదే ప్రయోజనాన్ని మనకి కలిగిస్తుంది. మహాభారతంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం, అలాగే శాంతి అనుశాసిక పర్వాలలో అనుస్మృతి, భీష్మ స్తవనం, ఈ 4 వంటికిని కూడా గీతతో సమానమని చెప్తారు. ఇక భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని
లలిత గారు, కొంచెం సౌండ్ తక్కువ ఉందండి, ఫోన్ దగ్గర కానీ లేదా ఫోన్ లో కొంచెం వాల్యూమ్ పెంచుకోరు.
కొంచెం దగ్గరగా పెట్టుకోండమ్మా.
అలాగే, ఇప్పుడు పర్వాలేదండి?
కొంచెం బెటర్గా ఉండదండి, ఇందాక మీద బెటర్.
అలాగే, మళ్ళా చెప్పమంటారా అండి? అవసరం లేదా?
పర్వాలేదు, కంటిన్యూ చేయండి.
పర్వాలేదండి, మీరు కంటిన్యూ చేసేయండి.
భగవద్గీత, విష్ణు సహస్రనామం, అలాగే శాంతి అనుశాసిక పర్వంలోని అనుస్మృతి, భీష్మ స్తవం, ఈ 4 గీతతో సమానమని చెప్తారు. ఇక భాగవతంలోని గజేంద్ర మోక్షం గజేంద్రుని స్తోత్ర వైభవాన్ని బ్రహ్మ విద్యను బోధిస్తుంది. అందుకే ఈ 5 పంచగీతలని, పంచరత్న గీతలని అంటారు. శాంతి అనుశాసిక పర్వంలో మొత్తం యుద్ధం పూర్తయిన తర్వాత, యుధిష్ఠిరుని పటాభిషేకం కూడా జరిగిన తర్వాత, అతని మనోవేదను పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ భీష్ముని, భీష్మ పితామహుని వద్దకు అతన్ని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి శరతల్పగతుడు అంటే అంపశయ్య మీద ఉన్న ఆ భీష్మ పితామహునితో ఇతనికి నీవు ధర్మాన్ని అందించాలి అని చెప్తే సంపూర్ణ సనాతన ధర్మాన్ని అందించాడు భీష్మ పితామహుడు భీష్మాచార్యులు. ధర్మ ఉపదేశం అయితే దానిని ఆచరించాలని కుతూహలం కూడా కలుగుతుంది. భీష్ముడు అనేక ధర్మాలను ఉపదేశించారు. అలా శాంతి పర్వం అనంతరం అనుశాసిక పర్వంలో భీష్మాచార్యులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు. దీనిలో అనేక మర్మాలు ఉన్నాయి. సర్వలోకేశ్వరుడైన ఆ విష్ణువును సహస్రనామాలతో కీర్తించడం చేత జన్మ జరాదులు తొలగిపోతాయి. సర్వం విష్ణుమయమైపోతుంది. పరమార్థ స్ఫురణను కలిగిస్తుంది. ఇది అన్ని ధర్మాల కన్నా శ్రేష్టమని భీష్మాచార్యులు చెబుతున్నారు. ఆచార్యుడు ఎవరు? భీష్ముడు. శిష్యుడు ఎవరు? యుధిష్ఠిరుడు. అటువంటి ఆ శిష్యుడు ఆచార్యుని కొన్ని ప్రశ్నలు అడిగేట. ఇక విష్ణు సహస్రనామంలో వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాప్యభాషత. అంటే పాపక్షేమును కలిగించే వాటిని జీవుని దోషాలను తొలగించి చిత్తశుద్ధిని ప్రసాదించే వాటిని పావనములు అంటారు. అలాంటి పావనములైన అన్ని విధములైన ధర్మాలను పూర్తిగా భీష్ముని ద్వారా విన్నాక యుధిష్ఠుడు ఆయనని కొన్ని ప్రశ్నలు అడిగారట. ఈ ప్రశ్నలు మొత్తం ఆరుగా మనం చెప్పుకోవచ్చు. యుధిష్ఠుడు అడిగిన ప్రశ్నల శ్లోకం ఇది. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం సువంతకం కమర్చంత ప్రాప్నుయుర్మానవాశుభం కో ధర్మ సర్వధర్మాణాం భవత పరమో మత కిం జన్మన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఆరు ప్రశ్నలు కనిపిస్తున్నాయి. దానికి ఏంటికి అడుగుతున్నారు ఈ ప్రశ్నలు అంటే, కిం జన్మ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్, దేనిని జపించడం చేత జన్మించిన ప్రతి వాడు జన్మ సంసార బంధముల నుండి ముక్తుడవుతాడు. ఇది ఆ వ్యక్తికి అవసరమైన పరమ పురుషార్థాన్ని సూచిస్తోంది. ఈ జన్మ సంసార బంధము నుండి మోక్షము అంతిమ లక్ష్యం అని చెప్తూ ఇంకా ప్రశ్నలో ఇలా అడుగుతున్నారు, కిమేకం దేవం లోకే అంటే ఆ అన్ని లోకాలలో ఏకమైన దైవం. అంటే ఏకమైన దైవం అంటే మిగిలినందరూ కాదా అంటే అందరి రూపము, అందరి రూపము కలిసిన ఆ పరమాత్మ. ఎవరినైతే అటువంటి పరమాత్మ ఎవరు, ఎవరిని మనం ఇలా ధ్యానించాలి, ఈ లోకంలో ఏకమైన దైవం ఏది? లోకం అంటే మరి ఇక్కడ ఏంటి అంటే భువనముని మాత్రమే అర్థం కాదుట. లోకన అంటే ధర్మము కలది, లోకం అంటే జ్ఞానమును చూపించే దానిని లోకం అంటారు. సో పరిశీలించి తెలుసుకోవలసినది లోకం, అదే విద్య లేదా శాస్త్రం. ఈ లోకంలో కిం వాప్యేకం పారాయణం అంటే ఏకమైన పారాయణ ఏది, ఏకమైన దైవం ఏది, ఏకమైన పారాయణ ఏది అంటే పరం అయనం అంటే పారాయణం, పరమ ఉత్కృష్టమైనది ఏది అని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత స్తువంతకం, ఎవరిని స్తుతించడం చేత ఏ ఏకదైవము గుణం సంకీర్తనము చేయడం చేత కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం అంటే బాహ్యముగా అభ్యంతరాలుగా బహువిధముల ఎవరిని అర్చించడం చేత మననశీలులమై శుభమును పొందుతాము అని అడుగుతున్నారు. అలాగే కో ధర్మ సర్వధర్మాణం భవంత పరమోమత, మీరు సెలవిచ్చిన అన్ని ధర్మాలలో ఏది ఉత్తమమైన ధర్మము అని మీ అభిప్రాయము. ఇక్కడ ఆ భీష్మాచార్యుని యొక్క అభిప్రాయం అడుగుతున్నారు. ఎందుకు ఆయనను అడుగుతున్నారు? ఒకటి, ఆయన ఆచార్యుడు అంటున్నాం, అంటే సర్వము తెలిసిన వాడని. అలాగే ఆయనకి అన్ని ధర్మాలు తెలుసు, అలాగే ఆయన దేనికి అంటని వాడు, ఆయన గొప్పవాడు, దేనికి చెలించని వాడు. అందుకనే ఆయనను అడుగుతున్నారు. ఆయన స్థిత ప్రజ్ఞుడిగా ఉండి అటు ఇటు కాకుండా సరైన ధర్మాన్ని బోధించగలడని, ఆయన ప్రకారముగా ఉత్తమమైన ధర్మం ఏదని ఇక్కడ యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు. దానికి ఆయన చెప్పిన సమాధానం మన మిత్రులు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః.
చాలా బాగా చెప్పారు. ఒక్క సెకండ్, నీల్ గారు చాలా బాగా చెప్పారు. లలిత గారు మీరు, అండ్ పర్టికులర్లీ మీరు ఈ పంచగీతలు అనేది ఏమిటి అనేది బాగా చెప్పారు. అలాగే భగవద్గీత, విష్ణు సహస్రనామం రెండింటి ప్రయోజనం ఒకటే అని చాలా బాగా చెప్పారండి. అలాగే ఆరు ప్రశ్నల గురించి, యుధిష్ఠిరుడికి వచ్చిన ఆరు ప్రశ్నలు, వాటి గురించి కూడా మీరు బాగా చెప్పారు. ఇప్పుడు అనిల్ గారు నెక్స్ట్ మనకి చెప్పబోతున్నారు ఈ ఆరు ప్రశ్నలు ఏమిటి, అసలు దానికి సమాధానం ఏంటి అనేది మనకు అనిల్ గారు మాట్లాడబోతున్నారు. సరే అనిల్ గారు, గో హెడ్.
శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ లలిత గారు చెప్పినట్టు ఆరు ప్రశ్నలు ఉన్నాయండి. కిమేకం దైవతం లోకే, కిం వాప్యేకం పరాయణం, తువంతఃకం కమర్చంత ప్రాప్ను ఇర్మానవా శుభం, కో ధర్మ సర్వధర్మాణం భవతో పరమామత, కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. అంటే ఆరు ప్రశ్నలు ఏంటంటే, లోకంలో ఏకమైన దైవతం ఏది, అంటే ఇక్కడ కొందరిలో ఒకరిని తెలుసుకోవడం కాదండి, అందరిలో ఏకమైన సర్వోత్తమైన పురుషోత్తరం ఎవరో ఆయన్ని తెలుసుకోవడం మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఏకమైన పారాయణం ఏది. మూడవ ప్రశ్న, ఎవరిని స్తుతించాలి. నాలుగవ ప్రశ్న, ఎవరిని అర్చించాలి. ఐదవ ప్రశ్న, సర్వోత్కృష్టమైన ధర్మం ఏది. ఆరో ప్రశ్న, దేన్ని జపిస్తే మనిషి జన్మ సంసార బంధముల నుంచి ముక్తవుతాడు. ఇవి ఆరు ప్రశ్నలండి. ఈ ఆరు ప్రశ్నలకి భీష్మాచార్యులు వారు 12 శ్లోకాలు
అనిల్ గారు నాకు కొంచెం వినిపించడం లేదు, కొంచెం దగ్గరగా పెట్టుకుంటారా మీరు మైక్ ని?
వినిపిస్తుందండి.
ఇప్పుడు వినిపిస్తుందండి.
ఆరు ప్రశ్నలకి భీష్మాచార్యులు వారు ఇలా సమాధానం చెప్పారండి. మొత్తం ఆరు శ్లోకాల్లో చెప్పారు భీష్మాచార్యులు వారు. ఒకసారి శ్లోకాలు చదువుకొని దాని గురించి తెలుసుకుందాం. శ్రీ భీష్మ ఉవాచ, జగత్ ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం నామ సహస్రేణ పురుష సతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ఆయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏషమే సర్వధర్మానాం ధర్మోదికతమోమతః యద్భక్త్యా పుండరీకాక్షం తవైరర్చేన్నరః సదా పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దైవతానాం చ భూతానాం యో వ్యయః పితా ఏతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రదానస్య
జగన్నాథస్య భూపతే విష్ణుర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఇలా ఆచార్యులు వారు ఆరు శ్లోకాల్లో సమాధానాలు చెప్పారండి. ఇక్కడ మనం చివరి శ్లోకం చూస్తే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణునామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఆ లోక ప్రధానుడైన జగన్నాథుని యొక్క 1000 నామాలను ఎవరైతే వింటారో, విని ఉచ్చారణ చేసి విచారణ చేసి స్మరిస్తారో, అలాంటి వారికి అలాంటి వారి పాపాలను భయాలను పుట్టే నామాలే ఇవి. ఈ 1000 నామాలు యుధిష్ఠిరుడు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారండి. ఇక్కడ మనం మొదటి సమాధానం చూస్తే, జగత్ప్రభుం దేవదేవమనంత పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్తితః. జగత్ప్రభువు దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడైన విష్ణువును మానవుడు మెలకువతో 1000 నామాల ద్వారా స్తుతించాలి అనేది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పురుషోత్తమం అన్నప్పుడు నారాయణుడు అని అన్వయించుకోవాలండి. పురుష సతతోత్తిత అంటే ఇక్కడ పురుషుడు అంటే జీవుడు, సతతోత్తిత అంటే మెలకువతో పూర్తి వివేకంతో పూర్తి మెలకువతో ఎవరైతే నిత్యము ఈ సహస్రనామాలని స్తోత్రం చేస్తారో, ఆ స్తోత్రం చేయాలి అనేది మొదటి అర్హతగా చెప్పారండి. ఇక్కడ అంటే మొదటి అర్హత అంటే యథాలాపంగా యాంత్రికంగా చేయరాదు, ఏకాగ్రంగా ఆచరించాలి అనేది సతతోత్తిత అనే దానికి అర్థంగా చెప్పారు. రెండవది, తమేవ చాచయన్ నిత్యం భక్త్యా పురుషం అవ్యయం యాతి స్తువన్ నమస్త్యంచ యజమానస్త ఏవచ. పై శ్లోకంలో ప్రస్తావించిన అవ్యయమైన పురుషుడైన విష్ణువుని అర్చించి ధ్యానించి ధ్యానం చేసి స్తోత్రించి నమస్కరించి యజనము చేసి మానవుడు సకల దుఃఖాల నుండి ముక్తుడవుతాడు. ఇక్కడ రెండవ అర్హతను కూడా ప్రస్తావిస్తున్నారండి. అది భక్త్యా అంటే భక్తితో, అంటే మొదటిది సతతోత్తిత మెలకువగా ఏకాగ్రతగా అని అర్థమైతే, రెండవది భక్తిగా. ఇది భగవత్ ప్రీతి ఆశయ బుద్ధి సమర్పణ అనే అర్థాలను సూచిస్తుంది. అంటే ముఖ్యంగా నిత్యం మెలకువతో భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాలు ఈ 1000 నామాల్ని స్తుతించాలనేది అర్థం అండి. ఇక్కడ అలాగే ఇక్కడ ఈ 1000 నామాల్ని 3 రకాలుగా స్తుతించవచ్చు. ఒకటి ధ్యానం, ధ్యానం అంటే మానసికం. రెండవది స్తోత్రం, స్తోత్రం అంటే వాచికం. నమస్కారం అంటే కాయికం, అంటే నమస్కారం చేస్తూ నమః చేస్తూ కూడా ఈ 1000 నామాల్ని స్తుతించవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఆ తర్వాత అనాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్. ఆధ్యాంచాలు అంటే ఆది అంతరాలు లేని నారాయణుడు సర్వ లోకమునకు ఈశ్వరుడు, లోకమును అధిష్ఠించి నియంత్రించే వాణిని నిత్యం స్తుతించిన వాడు సర్వ దుఃఖముల నుండి ముక్తుడవుతాడు. జీవుడు అజ్ఞానం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ స్తోత్రం వల్ల కలిగే విష్ణు జ్ఞానంతో అజ్ఞానం నశించి ఆనందామృత సిద్ధి లభిస్తుంది. అంతేకాక ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక ఉపద్రవాల వల్ల అరిషత్తుల వల్ల ఆది వ్యాధ్యుల వల్ల కలిగే దుఃఖాలు నశిస్తాయనే దానికి ఈ దీంట్లో సమాధానం చెప్తున్నారండి. ఇది మూడవ ప్రశ్నకు సమాధానం, అదే స్తోంతకం అనే దానికి సమాధానం. ఇంకా నెక్స్ట్ మిగతా వాటికి వెళ్తే, బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఇక్కడ విష్ణు యొక్క విశేషణాలన్నీ చెప్పారండి. బ్రహ్మణ్యుడు సర్వధర్మములను ఎరిగినవాడు, లోకముల ప్రకాశాన్ని పెంపు చేయువాడు, లోకములకు నాథుడు, సర్వోత్కృష్టమైన వాడు, సర్వ ప్రాణికోట్లతో నిండిన జయమునకు కారణమైన వాడు అనే విశేషణాలు చెప్పారు. ఏషమే సర్వధర్మానాం ధర్మోధికతమో మత యద్భక్త్యా పుండరీకాక్షం తవై సరేచ్చనరసదా. అటువంటి పుండరీకాక్షుడైన విష్ణువు స్తోత్రములతో సదా నరుడు అర్చడమే అన్ని ధర్మముల్లోకి అధిక మతము. అంటే సర్వోత్కృష్టమైన ధర్మం ఏంటి, శ్రేష్టమైన ధర్మం ఏంటి అని విష్ణుజరులు తన అభిప్రాయంగా చెప్పినది ఏంటంటే, విశ్వవ్యాపకమైన మహావిష్ణువును నిత్యం మనస్సుతో అనుసంధానం చేయడమే ఉత్కృష్ట ధర్మంగా విష్ణుజరుల వారు ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ. ఇది కోధర్మ సర్వధర్మానం భవత పరమోమత అనే ప్రశ్నకి సమాధానంగా చూసుకోవచ్చు. ఆ తర్వాత పరమమ్యో మహత్ తేజ, పరమమ్యో మహత్ తప, పరమమ్యో మహత్ బ్రహ్మ, పరమమ్య పరాయణం. సర్వమును ప్రకాశింపజేసే దివ్య చైతన్య స్వరూపమైన మహోన్నత తేజస్సు ఎవడో, సర్వమును శాసించే జ్ఞాన స్వరూపుడు ఎవడో, ఎవడు సర్వోన్నతుడైన పరబ్రహ్మయో, ఎవడు పునరావృత్తి రహితమైన శాశ్వత పరంధామమో, అందరకు పరమమైన గతియో అనే సమాధానం మనకి కిం వాప్యేకం పరాయణం అనే దానికి ఈ శ్లోకం ద్వారా సమాధానం చెప్పారండి. పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయపిత. పవిత్రములైన వాటిలో పవిత్రత, మంగళములలో మంగళము, దేవతలలోను దైవత్యం. అంటే పవిత్రములైన వాటన్నిలో అన్నిటిలోనూ పవిత్ర, మంగళములన్నిటిలోనూ కంటే మంగళుడు, దేవతలకు సైతము దైవము. ఎవడో సకల భూతములకు కారణమైన నాశరహితుడు వాడెవడో ఆయనే నారాయణుడు అని ఈ శ్లోకంలో మనకు చెప్పారు. ఎత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే ఎస్మించ ప్రళయమ్యాంది పరేవ యుగక్షయే. ఎవరి నుండి ఈ భూతములన్నీ కలిగి ఎవరిలో కల్పాంతమనందు లీనమవుతున్నాయో, అంటే సృష్టి స్థితి లయలకు ఎవరు హేతువో, ఎవరు కారకుడో ఆయనే నారాయణుడు. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణున్నామసహస్రమే శృణుపాప భయావహం. ఆ లోక ప్రధానుడైన జగన్నాథుడు యొక్క వి నామాలను విని పాపాలను భయాలను పోగొట్టే నామాలివి. ఈ శ్లోకాలు మూడు ధర్మజుని మొదటి ప్రశ్నకు కిమేకం దైవతం లోకేకు సమాధానం. ఇక్కడ రెండు విషయాలు గురుగారు చెప్పారండి. ఒకటి, కృతయుగంలో ధ్యానము ఉత్కృష్టము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపర యుగంలో అర్చన, కలియుగంలో నారాయణ సంకీర్తన. నారాయణ సంకీర్తన అనే దానికి నామయోగం పరంగా చాలా విశిష్టత ఉంది. ఈ కలియుగం అంతా నామయోగంతోనే మనుషులు కరించవచ్చు, ఎందుకంటే మనుషులు అన్ని ధర్మాలని, శాస్త్రం చెప్పిన అన్ని ధర్మాలని పాటించలేరు గనక కేవలం నామంతోనే తరించవచ్చు. ఎలా తరించవచ్చు అంటే నామము జస్ట్ నామంని ఉచ్చరించడం మాత్రాన కొన్ని పాపములు తొలుగుతాయి, కానీ మొత్తం మోక్షానికి, మోక్ష మార్గానికి సాధన మార్గంగా మాత్రం రాదండి. దాన్ని విచారణ చేసి దాన్ని స్మరణలోకి తెచ్చుకుంటేనే అది బ్రహ్మ విద్య అవుతుంది, ఆత్మవిద్య అవుతుంది. అలా కలిగి ఆత్మవిద్యతో చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలిగి మోక్షాన్ని అందుకుంటారనేది సారంగా ఈ ఆరు శ్లోకాల్లో ఆరు ప్రశ్నలకు సమాధానంగా భీష్మాచార్యులు వారు చెప్పారు.
చాలా బాగా వివరించారు అనిల్ గారు. పర్టికులర్లీ నాకు బాగా నచ్చినవి అంటే అన్ని బాగా నచ్చాయి. మీరు ఆరు శ్లోకాలు చదివారు, అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అలాగే ప్రతి శ్లోకానికి మీరు అర్థం వివరించారు. అందులో పర్టికులర్లీ మనం సతతోర్థిధ అన్న దానికి, తర్వాత భక్తితో మీరు అందరం చదవాలి అనేది, అలాగే కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞంతో, ద్వాపర యుగంలో అర్చనలతో ఏవైతే పొందగలుగుతామో దాన్ని కలియుగంలో కేవలం కేశవుని సంకీర్తనతో పొందొచ్చని మీరు చెప్పారు చూసారా, అది చాలా బాగా నచ్చింది. అండ్ చాలా చక్కగా చెప్పారు అనిల్ కుమార్ గారు. ఇప్పుడు మధుకర్ రెడ్డి గారు ఏం చెప్తారో విద్దాం.
అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ మహర్భ్యో ఋషభ్యో గురుభ్యో నమః. భక్తుడు ఒక ముహూర్త కాలం భగవంతుడిని విస్మరించినట్లయితే ఆ ముహూర్త కాలం నా జీవితంలో వ్యర్థమైపోయింది అని ఏడుస్తాడట. అందుకే శ్రీరామదాసు అంటారు, దినమే సుదినం శ్రీ సీతారామ స్మరణ, శ్రీ సీతారామ స్మరణే పావనం. ఏ రోజు అయితే హరిసల్లాపం జరగకుండా వెళ్ళిపోతుందో దాన్ని దుర్దినం అనాలి. కనుక మన జీవితంలో సార్థక క్షణాలు ఏమి అంటే భగవన్నామ స్మరణ స్మరణ జరిగినవే అని భగవత్పాదుల వారు ఈ విషయాలన్నీ చెబుతూ భగవన్నామ మహిమము మహిమము మహిమమే పరమధర్మం అని ప్రతిపాదించారు. ఇక్కడ విశేషించి ఏకం అనే మాట గురించి చాలా విస్తారమైన భాష్యం అందించారు. ఈ ఏకం ఏంటంటే కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం. ఇందులో కిమేకం కిమేకం దైవతంలో కిమేకం అంటే ఒకే దైవం, అంటే ఏదో ఒక దైవం కాదు, అన్ని ఒక్కటిగా చూడడం. అనేకమందు ఏకమును దర్శించిన వారు మాత్రమే శాంతిని ముక్తిని పొందగలరు అంటూ ఎక్కడెక్కడ ఏక శబ్దం చెప్పబడిందో ఉపనిషత్తులలో నుండి, వేదములలో నుండి, పురాణాలలో నుండి, శృతులలో నుండి తీసుకువచ్చి అందించారు. అన్ని శాస్త్రములక యొక్క గమ్యం ఏకమైన పరమాత్మ వైపు తీసుకెళ్లడం. భగవత్పాదుల వారు ఏకం గురించి చెబుతూ ఉన్నది ఒక్కడే స్వయం ప్రకాశ స్వరూపుడు అయిన దేవుడు, ఆయన వలన విశ్వంలో అన్నింటికీ చైతన్యం లభిస్తుంది, అటువంటి వాడు సర్వభూతముల యందు రహస్యంగా ఉన్నారు, సర్వమును తన ఆధీనంలో ఉంచుకునేవాడు, అతను ప్రతి వారి హృదయంలో ఉన్నాడు అని నిరంతరం ఎవరైతే చూస్తారో ఆ ఇంద్రియ నిగ్రహులు అయిన ధీరులకు మాత్రమే శాశ్వతమైన సుఖం ఉంటుంది, మిగిలిన వారికి ఉండదు. సృష్టికి పూర్వం ఉన్నది ఒక్కటి, దాని వల్లనే వ్యక్తమై సృష్టి యందు అది ఉన్నది, సృష్టి లేకున్నా అది ఉంటుంది. ఆ ఏకతత్వం చెప్తున్నారు. ఆ ఏకమైన పరమాత్మ గురించి చెప్పేది విష్ణు సహస్రనామ విద్య. పరమాత్మ ఒక్కడే అంటే ఆయన ఎక్కడికి కదలడు, కానీ మనస్సు కంటే వేగంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అలా అని ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, ఎప్పటికీ ఉండేవాడు, ఎందుకంటే ఆయన లేని చోటు లేదు, అంతా తానే కనుక ఎక్కడికి కదలవలసిన అవసరమే లేదు. భగవద్గీతలో సర్వభూత స్థితోయోమాం అనే గీతా శ్లోకంలో అందరి భూతముల యందు ఉన్న నన్ను ఏకస్వరూపుడిని అని తెలుసుకొని గమనిస్తున్నారో అతను ఏ విధంగా ఉన్నా కూడా నా యందు ఉన్నవాడే అని అన్నారు. అంటే ఆ యోగి నాకు వేరు కాదు. యథా ప్రకాశయత్యేక కృష్ణలోకమిమం రవి అనే గీతా శ్లోకంలో ఒక సూర్యుడు సమస్త జగత్తును ఎలా ప్రకాశింపజేస్తున్నాడో క్షేత్రజ్ఞుడు అయిన భగవంతుడు క్షేత్రములు అన్నింటినీ అలా ప్రకాశింపజేస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం రజ అనే శ్లోకంలో అన్ని ధర్మాలని నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని ఫలాపేక్షని విడిచిపెట్టి ఏకమైన నాయందు అంటే పరమాత్మ యందు మాత్రమే మనస్సు పెట్టి శరణు వేడితే అలాంటి వాడికి అనేక జన్మల నుండి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని నేను తొలగించి మోక్షమిస్తాను అని అభయమిచ్చారు. ఏకత్వ ప్రతిపాదనలు ఇంకా మహాభారతంలో హరి ఒక్కడే ధ్యేయం అంటే విష్ణువు ఒక్కడే ధ్యేయము. విష్ణు పురాణంలో వాక్యము, ఒకే జనార్దనుడు సృష్టి స్థితి అంతములు చేయుటకై బ్రహ్మ విష్ణు శివ అని చెప్పబడుతున్నారు. ఆ ఏకమైన వాసుదేవుడు ఒక్కడే పరమాత్మ. శివుడు విష్ణువు మాట్లాడుకుంటున్న కొన్ని మాటల్ని భగవత్పాదుల వారు విష్ణు పురాణంలో నుండి తెలియజేస్తున్నారు. శివుడు విష్ణువు బ్రహ్మ వేరు వేరు సందర్భాలలో ఈ విధంగా చెప్పారు, నేను బ్రహ్మ విష్ణువు ఇవన్నీ ఒకే నారాయణ స్వరూపాలు, జగత్తుకి ఏక కారణమై ఉంటూ జగత్తు కోసం భిన్నంగా ఉన్నాము. శివుడు మాట్లాడుతున్న మాటలుగా చెబుతూ ఇదే విషయం మరో చోట విష్ణువు చెబుతున్నట్లుగా విష్ణు పురాణంలోని వాక్యం, శంకర నువ్వు ఎవరికైనా అభయం ఇచ్చావు అనుకో అది నేను ఇచ్చినట్లే, నిన్ను నాకు వేరుగా చూడరాదు, నేను ఎవరినో నువ్వు అతడివే, ఈ జగత్తు కూడా నా స్వరూపమే. అజ్ఞానం చేత మోహితులు అయినటువంటి జీవులు వేరువేరుగా చూస్తారు సుమా. భవిష్యత్తర పురాణంలో మహేశ్వర వచనాలు, విష్ణువునకు వేరుగా నన్ను బ్రహ్మదేవుని విష్ణువునికి వేరుగా నన్ను బ్రహ్మదేవుని చూచినటువంటి వారు చెడు తర్కము చేయనటువంటి వారు, మరియు వారు మూఢులు. వారి గతులు ఏమిటంటే నరకంలో పాప ఫలములు అనుభవిస్తారు. మా ముగ్గురికి భేదం చూపించే వారికి బ్రహ్మహత్యతో సమానమైన పాతకం లభిస్తుంది. హరివంశంలోని కైలాసయాత్ర అను ఖండంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ శివునికై తపస్సు కొరకు
కైలాస పర్వతం వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శివుడు అన్న మాటలు, నువ్వు తపస్సు చేయడం ఏమిటయ్యా? కేవలం లీల కాకపోతే ఈ విశ్వంలో కృష్ణుడు కంటే నాకు ఇష్టమైన వారు లేరు. నేను సర్వత్రా ఉండే నువ్వే, నువ్వే నేనయ్యా. ఓ జనార్దనుడా, శబ్దంతో కాని అర్థముతో కాని నీకు నాకు మధ్య భేదము లేదు. ఏ విధంగా నీవు ఉపాసకుడు అంటే నా ఉపాసకుడే, అదే విధంగా నిన్ను ఎవడు ద్వేషిస్తున్నాడో వాడు నన్ను ద్వేషించినట్లే లెక్క. ఎవరైతే విష్ణు భక్తుడై నన్ను ద్వేషిస్తారో, ఎవరైతే నా భక్తుడై విష్ణువుని ద్వేషిస్తారో, వారు ఉభయులు కూడా సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారు అంటూ ఇంకా అనేక విషయాలు మాట్లాడుకున్నారు. పరమాత్మ అంటే సత్తు చిత్తు ఆనందం, అజరుడు, అమరుడు, అమృత స్వరూపుడు, సర్వభూతాంతర్యామి, నిర్గుణుడు, నిర్వికారుడు. ఈ పరమాత్మ లక్షణాలు తెలుసుకుని ఉంటే అవి మనలో ఉండే ఆత్మ యొక్క లక్షణాలు అని తెలుస్తుంది. అలా తెలియడం వల్ల మనలో ఆత్మ పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది. ఇదే అద్వైత సిద్ధి. ఎవరైతే భగవంతుని వేరుగా ఉపాసిస్తారో వాడు పశువే అని బృహదారక ఉపనిషత్తు చెబుతోంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవ దాని వలన భయం కలుగుతుంది. భగవంతుడు నీకు రెండవ వాడు కాదు, నేను ఒక్కడినే ఉన్నాను అంటే భయం లేదు, ఇంకొకరు ఉన్నాడు అంటేనే భయం. ఇక ఉన్నదంతా ఒక్కడైన పరమాత్మ అనే జ్ఞానం కలిగిన వాడు దేనికి భయపడడు. విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి ఎవరైతే విష్ణు జ్ఞానం పొంది ఏకత్వాన్ని చూస్తారో వాడికి భయము లేదు, శోకం లేదు, మోహం లేదు. ఆ ఏకమైన విష్ణువునే తెలియజేస్తున్నారు. నేను ఒక్కడిని విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అని విష్టభ్యాహమితం కృష్ణం అనే శ్లోకం ద్వారా భగవద్గీతలో పరమాత్మను తెలియజేశారు. ఇలా భగవత్పాదుల వారు జ్ఞాన ప్రతిపాదానికి ఎంచుకున్న ప్రమాణ గ్రంథాలు వేదము, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అలాగే భగవత్పాదుల వారు మొత్తం విష్ణు సహస్రనామ భాష్యంలో అనేక నామాలకు అర్థం చెప్పేటప్పుడు విష్ణు పురాణంలోని ఎక్కువ వాక్యాలు తీసుకున్నారు. రెండవది హరివంశం నుండి తీసుకున్నారు. విష్ణు పురాణం అంటే భగవత్పాదుల వారికి చాలా ఇష్టం. అందులో ప్రహ్లాదుల వారి మాటలు ఇంకా బాగా ఇష్టం. నాశన లక్షణం కలిగిన ప్రకృతి యందు నాశనం లేని జీవుడు, ఈ రెండింటి యందు వ్యాపించి ఎవరు శాసిస్తున్నారో వారు ఈశ్వరుడు. రుద్ర విష్ణు రెండు వేర్వేరు పేర్లు తప్ప తత్వం ఒక్కటే అని ప్రతిపాదన. అంటే భగవత్పాదుల వారి ఉద్దేశం సంపూర్ణమైన ఏకత్వ ప్రతిపాదనయే, రెండవది లేదు. ఇదే అద్వైతం. ఈ సర్వ జగత్తు విష్ణువు యొక్క విస్తారమే. ఇలా విష్ణువుని అనేక విధాలుగా భావించడం, అన్ని ఒకటిగా తెలుసుకోవడం అనే విషయాన్ని తెలియజేసే ఇటువంటి సహస్రనామాల్ని జపించితే దీన్ని మానస స్నానం అంటారు. భగవన్ నామస్మరణయే మానస స్నానం అని స్మృతుల యందు చెప్పిన వాక్యం చెప్పారు. ధర్మశాస్త్రంలో అనేక విషయాలు చెప్పిన తర్వాత ఎన్ని తెలుసుకున్నా మనం అన్నీ చేయలేము కనుక నిరంతర భగవన్నామస్మరణయే ఉత్తమం అని చెప్పింది. శుక యోగేంద్ర వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఎన్ని రకాల ప్రాయశ్చిత్త కర్మలు చేసినా పాపాలు పోవడం కష్టం. ఒకవేళ పోయినా పాప వాసన పోదు. ఇది ఎలాంటిదంటే కళ్ళుకుండకి మూత మూసి గంగతో ఎంత అభిషేకం చేసినా దాన్ని కళ్ళుకుండ అనే అంటారు. కనుక పాప వాసన కూడా తీసేసేది భగవన్నామస్మరణ ఒక్కటే. పవిత్రుడు అయినా అపవిత్రుడైనా, అన్ని అవస్థలు దాటిపోయిన వాడైనా, ఎవరు పుండరీకాక్షుణ్ణి స్మరిస్తారో వారు లోపల బయట కూడా శుచి అవుతారు. అటువంటి పుండరీకాక్ష స్వరూపుడు అయిన మన గురువు గారి చరణాలకు దండ ప్రణామాలు చేస్తూ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.
చాలా చాలా బాగా చెప్పారు మధుకర్ గారు. అన్ని అంటే మీరు తక్కువ వ్యవధిలో ఎక్కువ విషయాలు మీరు కవర్ చేసేసారు. అసలు నేనే నాకు ఏం మీరు ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పడానికి అసలు అవకాశం లేదు. అన్ని చాలా చాలా బాగా వివరించారు. బట్ నేను చెప్పాలి అన్న కొన్ని విషయాలు మాత్రం నేను ఒకటి రెండు నేను ప్రస్తావిస్తాను. మీరు చెప్పిన వాటిలో అద్వైత సిద్ధాంత ప్రతిపాదన గురించి మీరు చాలా బాగా వివరించారు. అలాగే భగవన్నామ స్మరణ వలన పాపవాసన పోతుంది అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. అలాగే మీరు ఒక ఏక భగవంతుడు ఆర్ ఏకత్వాన్ని మీరు బాగా వివరించారు. పర్టికులర్లీ శివుడు, విష్ణువు, బ్రహ్మ ఏవైతే మాట్లాడుకున్నారని విష్ణు పురాణంలో ఉందో దాని గురించి కూడా మీరు చాలా బాగా వివరించారు. చాలా బాగుందండి మధుకర్ గారు. ఇప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా కీర్తన రావులూరి గారిని ఏమి చెప్పబోతున్నారో మనం తెలుసుకుందాం. కీర్తన్ గారు
నమస్కారము. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్లోకము: తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతయే విష్ణోర్ నామ సహస్రం మే శృణు పాప భయాపహం. తస్య లోక ప్రధానస్య, దేని గురించి లోకములన్నీ ప్రతిపాదన చేస్తున్నాయో, లోకములనగా విద్య అని పేరు. సో విద్యలన్నీ, వేదాది శాస్త్రాలన్నీ దేని గురించి ప్రతిపాదన చేస్తున్నాయో, జగన్నాథస్య భూపతయ్య, అటువంటి జగన్నాథుని యొక్క విశ్వశాస నామాన్ని విందాము. వింటే ఏమవుతుంది? శృణు పాప భయాపహం. ఈ స్తోత్రాన్ని వింటే పాపము భయము రెండూ పోతాయి. భయము వలన, భయము అజ్ఞాన లక్షణం, అజ్ఞానం పాపం వల్ల పెరుగుతుంది. అజ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు తప్ప అంతా కనపడుతుంది. మళ్ళీ మనం ఎలా చెక్ చేసుకోవాలి? విష్ణువు తప్ప ఇంకేమైనా పడుతుందా? అంటే భయము అజ్ఞానము ఉన్నట్టే. విష్ణుదాస నామం చదువుదాం రండి, అవన్నీ పోతాయి. విష్ణు ధర్మ గ్రంథముల నుండి శ్లోకాలు చెప్తున్నాయి. అసలు అసలు ప్రశ్న, విష్ణువు ఒకడే కదా, ఇన్ని నామాలు ఎందుకు ఉంటాయి, సహస్రనామాలు ఎందుకు చదవాలనే ప్రశ్న వస్తే, అప్పుడు ఈ విష్ణు గ్రంథాలు చెప్తున్నాయి ఒక్కడే నారాయణుడు అయినప్పటికీ కూడా ఆయన ఆయనకు అనేక నామాలు ఎందుకున్నాయంటే, లోకానికి ఉపకరం కలిగించడానికి. ఒకే పరమాత్మ అన్ని నామములుగా వ్యక్తమయ్యారు. ఏకస్యైవ సమస్తస్య బ్రహ్మణో ద్విజత్తమ నామ్నాం బహుత్వం లోకానాం ఉపకారకరం శృణు. ప్రతి నామం భగవంతుడు ధరించిన శబ్దరూపం, అన్ని నామాలు ఆయనవే. నిమిత్త శక్తయో నామ్నాం భేదిన్య తమ దేరణాత్ విభిన్యాన్యేవ సాధ్యంతే ఫలాని ద్విజసత్తమ. నామానికి ఉండే శక్తులను నిమిత్త శక్తులు అని అంటారు. ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రయోజనం కలిగించే నిమిత్తం వచ్చింది కనుక వీటిని నిమిత్త శక్తులు అంటారు. ప్రతినామానికి ఒక ప్రయోజనం ఉంది. లోకంలోని శక్తులు ఇవ్వచ్చు, జ్ఞానాన్ని ఇవ్వచ్చు. అందుకనే మనకి ఇన్ని నామాలు ఉన్నాయి. తర్వాత శ్లోకం: జ్ఞాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూపతయే. జ్ఞాని నామాని, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నామాలన్నీ? అసలు ఈ నామాలన్నీ దేని గురించి చెప్తాయి అంటే, గౌణాని గుణం, ఈ నామాలన్నీ గుణ సంబంధమైనవి. నిర్గుణమైన భగవంతుడు జగత్తు కోసం అనేక గుణాలతో ఎలా వ్యక్తమయ్యాడో చెప్పడానికే ఈ నామాలన్నీ వచ్చాయి. తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నామాలంటే, ఋషిభిస్ పరిగీతాన్ని, ఋషులు చెప్పగా వచ్చాయట. ఋషులు అంటే ఎవరు? మనం చూడలేని దాన్ని చూసేవాడే ఋషి. మనం ఇంద్రియాలతో చూడలేని సత్యాన్ని ఋషి చూసి మనకు అందిస్తారు. వాళ్ళు అతీంద్రియ సత్యాన్ని తపస్సుతో దర్శించే వాళ్ళు. వారు దర్శించిన సత్యాలనే మంత్రం అంటారు. ఆ మంత్రాన్ని చెప్పే ధర్మాన్ని ఆశ ధర్మం అంటారు. అదే మన హిందూ ధర్మం అని గురువు గారు చెప్పారు. సనాతన ధర్మం అంటే ఋషులు దర్శించిన ధర్మం. ఋషులు మంత్రాన్ని దర్శిస్తారు, మంత్రం పరమాత్మని దర్శిస్తారు. మంత్రముల చేత, మంత్ర దర్శన చేత పరిగణన చేయబడినటువంటిదే ఇది. కాని వక్షామి భూతయ్య, వాడు చెప్పిన ఆ ఋషుల చేత చెప్పబడిన ఈ నామాల్ని మనము తెలుసుకుందాం. ఋషిర్నామాం సహస్య వేదవ్యాసో మహాముని. అనగా ఏదన్నా మంత్రం చెప్పేటప్పుడు మూడు విషయాలు తెలుసుకోవాలని చెప్పారు గురువు గారు. ఋషి గురించి, ఛందస్సు గురించి, దైవత గురించి. దీనికి ఋషి వేదవ్యాసుడు. వేదములలోని విశ్వనామాలను 1000 వెలికి తీసుకుని వచ్చారు మన కోసం. ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు. దైవత, దీనికి దైవత ఎవరు అంటే, భగవాన్ దేవకీసుత శ్రీకృష్ణుడు, భీష్ముల వారికి ఆయనే దేవుడు. అంటే విష్ణువు అన్ని రూపాలు, విష్ణువు రకరకాల రూపాలు, కృష్ణుడు, రాముడు, ఆయనకి లేని రూపం ఏంటి? ఆ విష్ణుదశనామం తెలుసుకుంటే రామాయణము తెలుస్తుంది, భాగవతము తెలుస్తుంది. దాని తర్వాత అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ చంద శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్ నారాయణో దేవత. అంటే ఇప్పుడు మనము విష్ణువుని ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? విశ్వమంతా వ్యాపించిన వాడిని ధ్యానించాలా? చతుర్భుజాలు ధరించిన వాడిని ధ్యానించాలా? విరాట్ పురుషుని ధ్యానించాలా? అంటే దానికి దాని చెప్పిన శ్లోకాలు: భూ పాదో యస్య నాభిర్ వియత్ అసురని అలినన్ చంద్ర సౌర్యోచ నేత్రే అని మొదలైంది. అంటే ఆయన భూమినే పాదముగా గలవాడు, మీ అంతరిక్షం నాభిగా ఉన్నవాడు. పురుష సూక్తలో చెప్పబడిన విరాట్ పురుషుడే విష్ణుదేవత. ఆయన్ని మనం ధ్యానిద్దాం. ఇంకొక రూపము శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం. ఈ రూపంలో సర్వలోకాలకి ఆయనే నాథుడు. శాంతమే ఆకారంగా కలిగిన వాడు, పాముపై పడుకునేవాడు. సృష్టి చేయడానికి ఆయన ఆభి నుండి ఉద్భవించిన బ్రహ్మ దేవతలు వాళ్ళు ఉద్భవించేలా చేశారు. ఆయన ఆకాశమే ఆకారంగా కలవాడు, నిరాకారుడైన వాడు, ఆకాశాన్ని ఆకాశం వంటి వాడు, మేఘవర్ణ మబ్బు వంటి ఆకృతి కలిగిన వాడు. సంసార తాపంలో యుగ యుగాల్ని కొట్టకపోయే మనకి విష్ణు అనే మబ్బు వచ్చి ఆ బాధను తొలగిస్తుంది. అందుకే ధృవితలు చెప్తుంది, ఏ ఐశ్వర్యాల కోసమై అమ్మవారు మనకు ఉంటుందో ఆ అమ్మవారే ఆయన కోసం వెళ్తుందంట. దీని తర్వాత వచ్చే రూపం లక్ష్మీకాంతం. ఎవరైతే తెలుసు ఆయన ఆయన మా ఆయన సాధారణ మనుషులు తెలుసుకోలేరు. యోగి హృద్యాల గమ్యం, యోగులు తెలిసి తపస్సు వల్ల ఆయన తెలియబడతాడు. వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథ. తర్వాత క్షీరో, ఆయన ఇంకో రూపం ఎలా ధ్యానించవచ్చు? క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి మౌక్తికై. అంటే ఆయన దీని క్షీరసాగర్, ఆయన క్షీరసాగరంలో ఆయన ఉన్నారంట. అంటే పాలసాగరంలో ఒడ్డున ఇసుకులాగా ముత్యాల పొడి ఉందంట. అక్కడంత స్వచ్ఛమైన మనులు ముత్యాలు ఉన్నాయి. అద్భుతం, అక్కడ ఉన్న అద్భుతమైన సింహాసనం మీద కూర్చున్నాడు మన విష్ణువు. ఆయన ముత్యాల మెల్ల ముత్యాల మాలలు ఉన్నాయి. చుట్టూ అంతా ముత్యాలే ఉన్నాయి. పాక మబ్బు 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 గొడుగుగా రాగా అక్కడి నుంచి కూడా ముత్యాలు రాలుతున్నాయి. అంతా తెలిపే ఈ శుద్ధ సత్వగుణాన్ని మనం ధ్యానించాలి. అనేక రూపాలు ఉన్నవాడు, ఏ రూపము లేని వాడిన నారాయణ మనం ధ్యానించాలి. ఇంకొక రూపం ఏంటంటే సతంగ చక్రం సకిరీట కుండలం. నాలుగు చేతులతో సంఘ చక్రాలు ధరించిన వాడు, వనమాలను ధరించిన వాడు, కౌస్తుభ రత్నాన్ని వక్షస్థలంలో ప్రకాశించగా శోభిలుదున్నవాడు, లక్ష్మిని వక్షస్థలంలో కలిగిన వాడు అనేటి నారాయణ్ణి మనం ధ్యానించాలి. ఇంకొక రూపం ఛాయాయం పారిజాతస్య, అంటే కల్పవృక్ష మూలంలో బంగాళ సింహాసనం మీద నీలమేఘశ్యాముడు ఆసీనమై ఉన్నాడు. ఎలాగా అంటే అటుపక్క రూపి ఇటుపక్క సత్యభామతో ఉన్నాడంట. ఇప్పుడు సహస్రనామ మొదలవుతుంది. విశ్వం విష్ణు వషత్కారో. విశ్వం అంటే ఏంటి? నీకు తెలిసేదే విశ్వం. నువ్వు చూస్తున్నా చూడలేదా విశ్వం? నీకు అనుభవానికి వచ్చేది విశ్వమే, రాని విశ్వమే. భగవత్పాదులు ఇలా చెప్పారు, విశ్వం అంటే సమస్తం అని చెప్పారు. శృతులలో ఎలా చెప్పారంటే బ్రహ్మే వేదం విశ్వమిదం వరిష్టం. బ్రహ్మమే ఇది అనే విశ్వం, ఇది అని నువ్వు తెలుసుకున్నదే విశ్వం. ఆదౌ ఉభయమిదం బ్రహ్మ విశ్వ శబ్దేనే ఉచ్యత్. అండ్ ఉభయమిదం అంటే రెండు, కార్యబ్రహ్మం కారణబ్రహ్మం అని పూర్తి చేయగా కనపడేది అని కారణమైనది. జగత కారణత్వైన విశ్వం, జగత్తు కారణమే విశ్వం. విశ్వము అంటే ప్రవేశించుట, అంటే విశక్తి అంటే ప్రవేశించి ఉన్నవాడు. కుండని మట్టి నుంచి కుండం చేశాక మట్టి ఎక్కడ ఉంటుంది? కుండలో. మొత్తం అంతా తనే ఉంటుంది. అలాగే భగవంతుడి జగత్తును సృష్టించి జగత్ అంతా తానే అయి ఉన్నాడు. ఎవరి చే జయించు, ఎవరి లోపల ఉండు, ఎవరి అందు దిందు, ఆయనే పుట్టడం పెరగడం లీనమవడం జరుగుతుంది. ప్రళయకాలంలో లీనమవుతుంది, అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. విశ్వం అంటే ఏంటి అంటే ఓంకారం. ఆ ఊ మా మూడు శబ్దాల కలయికే ఓంకారం. సృష్టి స్థితి లయ అంటేనే ఆ ఊ మా అని చెప్తారు. ఈ మూడు ఎవరి అందు జరుగుతున్నాయో వాడే భగవంతుడు. యజుర్వేద అరంగేటంలో ఓం ఇతీదం బ్రహ్మ, ఓం ఇతీదం సర్వం అని చెప్పబడింది భగవత్పాద చేత. సాంధోగ్యంలో ఓంకారం ఏ వేదం సర్వం, ఓం ఇతీతి తదక్షరమిదం సర్వం, సర్వం ఓంకారం. సర్వమే బ్రహ్మను తెలియజేసేదే శబ్దమే ఓంకారం. అంటే సమస్తం విశ్వమే, అంటే ఓంకారమే విశ్వం. సంగ్రహేణ వీణ ఓం విభూతి యోగంలో కూడా సర్వ వేదం ఎందు ఓంకారం నేను అని చెప్పాడు ఆయన. విశ్వమే విష్ణు, విశ్వము విశ్వరూపంగా చూడాలి. విష్ణువు ఉపాసించేటప్పుడు ఎలా ఉండాలి అని విశ్వపురాణంలో ఇలా యోగి చెప్తున్నాడు. ఎవడైతే యమ నియమాలను పాటిస్తూ ఉంటాడో అనుదినం అచ్యుతనిపై ఆసక్తితో ఉంటాడో, మదము మానము ఆశ్చర్యము వికారాలు ఉండకుండా ఉంటాడో, వాడే విష్ణు భక్తుడు. వారి దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్తాడు ఎవడు. నామం విష్ణువు వేష్టి వ్యాపనోతి ఇది విష్ణువు, అంతటా వ్యాపించి ఉన్నవాడే విష్ణువు. ఈ విశ్వమే అంతటా అయితే అందులో వ్యాపించినవాడు విష్ణువు అంట. ఆహా ఎంత బాగుంది కదా. ఈ విశ్వమంతా స్వామి ఎలా వ్యాపించి ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వషట్ రూపుడై వ్యాపించి ఉన్నాడు. ఆ వషట్ రూపాన్ని గురించి మళ్ళీ తెలుసుకుందాం. నమస్కారం, స్వస్తి. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
చాలా బాగా చెప్పారు కీర్తన గారు. పర్టికులర్లీ అంటే మీరు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ అంశాలని చాలా బాగా అందరూ చెప్పారు. అండ్ కీర్తన గారు ఇప్పుడు మనకి చాలా విషయాలు చెప్పారు, నేను కొన్ని కొన్ని నోట్స్ రాస్తున్నాను మళ్ళీ. అంటే ఏం చెప్పారు అనేది మనం వినాలి, అంటే స్మరణ చేసుకోవాలి అన్న విషయంలో కూడా నేను మళ్ళీ నేను వింటున్నాను. అలా చూస్తే పాపము భయం పోగొట్టడానికి విష్ణు సహస్రనామం చదవడమే ఒక ఉత్తమమైన కార్యము అని ఆవిడ చెప్పారు. నిమిత్త శక్తుల గురించి చాలా బాగా వివరించారు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందని, అసలు ఎందుకు ఇన్ని నామాలు అనే దానికోసం గుణ సంకీర్తన గురించి చెప్పారు. అలాగే ఋషిభి పరిగీత అని, అంటే ఋషి అని అసలు ఎవరు, ఇది దీనికి కారణం ఎవరు, ఇది ఎక్కడ మొదలైంది, ఎవరు చూశారు, అసలు ఎవరు విన్నారు, ఎవరు రాశారు అనే దానికి ఋషిభి పరిగీత అని అనే అంశాన్ని అక్కడ బాగా చెప్పారు. అలాగే ఋషి ఈ దానికి ఈ విష్ణు సహస్రనామానికి ఋషి ఎవరు, ఛందస్సు ఎవరు, అలాగే ఏ భగవంతుడిని స్తుతిస్తున్నారు, ఏ భగవంతుడి గురించి మనకి ఇది చెప్తున్నారు అనేది చెప్పారు. అలాగే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఒక మూడు శ్లోకాలలో సర్వలోకనాథుడని, మేఘవర్ణం అని, లక్ష్మీకాంతం అని, క్షీరసాగరం అని చాలా బాగా చెప్పారండి. పర్టికులర్లీ ముత్యాల పొడి, ముత్యాల మాల, ముత్యాల వర్షం అని చాలా బాగా చెప్పారు. అలాగే కల్పవృక్షంలో కింద ఛాయలో ఉన్న రుక్మిణీ సత్యభామలతో కూడిన విష్ణువుని మనం దర్శించాం ఇందాక కీర్తన గారి మాటల్లో. ఇది కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ఈరోజు శుక్రవారం అమావాస్య, లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. అలాంటి రోజు మనం ఇలా విష్ణువుని దర్శించటం కీర్తన గారి మాటల్లో చాలా బాగుందండి. అలాగే ఇప్పుడు ఇందాక ఆవిడ విశ్వం గురించి కుండ మట్టి ఎగ్జాంపుల్స్ తోటి బాగా చెప్పారు. అలాగే ఓంకారం, సృష్టి స్థితి లయ అనే విషయం చాలా బాగా వివరించారు. అలాగే యముడు విష్ణు భక్తుల జోలికి పోవద్దు అని చెప్పే విషయాన్ని కూడా చాలా బాగా చెప్పారు కీర్తన గారు. చాలా బాగుందండి. అండ్ మిగతా అంటే మీరు ఈరోజు రెండు నామాలు మనకి తీసుకువెళ్ళారు ఉపోద్ఘాతం తర్వాత. ఈరోజు వక్తలు మాట్లాడిన వక్తలందరూ ఫస్ట్ ఉపోద్ఘాతము, అసలు ఏకదేవుడు ఎవరు, అసలు విష్ణు సహస్రనామం యొక్క అర్థం అసలు ఎందుకు చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నాం. అలాగే కీర్తన గారు మనకి రెండు నామాలకి అర్థాలు ఆల్రెడీ వివరించారు. ఇంకెంతండి, 998+8 అంతే ఉన్నాయి, మిగతా అన్ని మనం తర్వాత తెలుసుకుంటాం. చాలా బాగుందండి. సో ఇప్పుడు మళ్ళీ మనం కలుసుకునేటప్పటికీ ఉగాది అండ్ శ్రీరామనవమి రెండు అయిపోతున్నాయి కాబట్టి నేను ముగించే ముందు రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున, తామసులను దునిమిది విజ, తామసులను దునిమిది విజ, హోమంపున క్షేమము కై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. చాలా బాగుందండి, అందరికీ ధన్యవాదాలు, నమస్కారం అండి, శ్రీ గురుభ్యో నమః.